లూకాసువార్త 10:19 చదువుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. చదువుడ లేఖన భాగం నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాల్లో ప్రాముఖ్యంగా మధ్యాహ్న ఉపవాస ప్రార్థనలో ప్రార్థించాం. అట్లాగే పిల్లరా, మరి ఈ రాత్రి సంగారెడ్డికి ప్రయాణం, రేపు సంగారెడ్డి గృహ దర్శనాలు, ఆదివారం సాయంత్రం సంగారెడ్డి పోలీస్ సహవాసం, 3వ వార్షికోత్సవం సంగారెడ్డి మెడికల్ సహవాసం, మొదటి ఆత్మీయ కలయిక, దాని కొరకు ప్రార్థన చేయండి. రేపు సాయంత్రం 4 మెడికల్ సహవాసం యొక్క ప్రతిష్ట ఆరాధన కూడా కలిగి ఉన్నాం, దాని కొరకు ప్రార్థన చేయండి. ఈ వారం స్టార్ట్ అయిన హైదరాబాద్ మెడికల్ సహవాస సభ్యులు కూడా ఈ రోజు మనతో పాటు ఆరాధనకు వచ్చారు. నూతన సహవాసాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ అందరికి వెల్కమ్ తెలియజేస్తా ఉన్నాను. సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకు మరొకసారి ఆహ్వానం తెలియజేస్తున్నాను. దయచేసి ఐడి మారుతుంది కాబట్టి మీ సభ్యులు కొత్త వారు కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి రాకపోతే వాళ్ళని గైడ్ చేయాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. చదువుబడ లేఖన భాగం నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థిద్దాం. తల్లు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, సర్వశక్తివంతుడు, మీరు మాకు తోడై ఉన్నందుకే మీకు వందనాలు. మా ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు. ఇది నన్నెంతో ఆశీర్వాదకరంగా మీరు మార్చారు. ఉదయం మీ సన్నిధిలో గడపడానికి మీరు చూపిన మహాకృపకై మీకు వందనాలు. సంఘం కొరకు మీరు మాట్లాడారు, సంఘం మీ మంద అని మీరు మాట్లాడారు. దేవా, మీకు వందనాలు. మందకి కాపురు యొక్క అవసరత, నాయన గొర్రెకు మంద యొక్క అవసరత ఎంత ఉంటుందో కూడా మీరు మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటకే స్తోత్రాలు. మధ్యాహ్నం ఇరుకులో విశాలతనిచ్చారు, ఉపవాస ప్రార్థనలు గడిపే భాగ్యం ఇచ్చారు, ప్రార్థనా గది అనుభవాన్ని మాకు నేర్పించారు. ఈ రాత్రి మళ్ళా నీ పాదాల దగ్గరకు వచ్చాం. అన్ని సహవాసాలను కృపలో మీరు బలపరచండి. ఉమ్మడి హైదరాబాద్ సహవాసాలకి స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన రీతిలో మీరు కట్టిన హైదరాబాద్ మెడికల్ సహవాసం కొరకై స్తోత్రాలు. ఉమ్మడి అగ్రికల్చర్ సహవాసాలను, ఉమ్మడి ఏపీఎస్పీ సహవాసాలను దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మా ప్రభువా, మీకు వందనాలు. ఉమ్మడి గుంటూరు సహవాసాలను జ్ఞాపకం చేసుకోండి. సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన ప్రతి సహవాసాన్ని, ప్రతి సభ్యుని మీరు బలపరచండి. లేఖన భాగం అర్థం అవునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. సంఘానికి మీరు ఇచ్చిన అధికారానికే స్తోత్రాలు. సంఘానికి ఇచ్చిన అధికారాన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నా, మీ కంచెకు మీ కాపుదలు ప్రకటిస్తున్నాం. దుష్టుని ప్రతి తంత్రం వ్యర్థపరుస్తున్నాం. మా ప్రభువా, మీకు వందనాలు. శత్రు మీద, వాడి బలం అంతటి మీద మీరు మాకు ఇచ్చిన అధికారానికి స్తోత్రాలు. జయ జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి. చదువుబడ్డ లేఖన భాగం అర్థమగునట్లుగా సహాయం చేయండి. రాత్రి ప్రయాణం, రేపు సంగారెడ్డి గృహ దర్శనాలు, ఆదివారం సంగారెడ్డి పోలీస్ హోం తృతీయ వార్షికోత్సవం, మెడికల్ ఆత్మీయ కలయిక, రేపు సాయంకాలం 4 మెడికల్ ప్రతిష్ట ఆరాధన. ప్రభు, అన్నిటికీ మీరు చాలని దేవుడు అని మీ తైగల హస్తాలకు మూలాపు గుంచుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ ప్రత్యేక ఐక్య ఆరాధనకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం శుక్రవారం సాయంకాలపు ధ్యానాల్లో భాగంగా శత్రువైన సాతాను కొరకు వాడి తంత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అనేక విషయాలు ప్రభు లేఖనాల నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా గత 2 ధ్యానాల్లో మనం చూస్తున్న మాట, దెయ్యాలను వెళ్ళగొట్టడం ఎలా అన్న విషయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దెయ్యాలు మనుషులకు పడతాయా అంటే అవును అని బైబిల్ చెప్తా ఉంది. అయితే అవి మనుషుల ఆత్మలు కావు, పడిపోయిన దురాత్మలు అన్న విషయాన్ని వాక్యంలో చూడగలుగుతున్నాం. అయితే దెయ్యాల్లో ఉన్న, మనుషుల్లో ఉన్న ఆ దురాత్మలు వెలగొట్టడానికి ప్రభు సంఘానికి అధికారం ఇచ్చారు. చదివిన వాక్య భాగం అదే లూకా సువార్త 10:19. 10:17 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. ప్రభు అంటున్నారు 19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. అవిశ్వాసులు, లోకంలో ఉన్నవారు దెయ్యం పట్టింది అన్నదాన్ని ఇవి నమ్మకపోవచ్చు, నమ్మొచ్చు కూడా. విశ్వాసులుగా మనం పట్టింది సాతాను, సాతాను సంబంధులు, దురాత్మలు అన్నది వాక్యంలో చాలా విస్పష్టంగా రాయబడింది. దాన్ని అర్థం చేసుకోవాలి. వాడు మనుషుల పేర్లు చెప్పేది మభ్య పెట్టడానికి. మనుషులు పరలోకానికి వెళ్తలేదు, నరకానికి వెళ్తలేదు, ఇక్కడే తిరుగుతున్నారు అని అబద్ధాన్ని నమ్మించడానికి వాడు ఎప్పుడూ పనిచేస్తాడు. అబద్ధానికి జనకుడు. ఏ మనిషి చనిపోయిన తర్వాత ఏ మనిషి ఆత్మ కూడా భూమి మీద ఉండకూడదు. కాబట్టి ఆ పేర్లు అవన్నీ కూడా వాడు ఆడే డ్రామా. కాబట్టి వాటిని మనం గ్రహించాలి. రెండవ మాట మనం చూసాం లాస్ట్ వీక్, మనం స్టడీ చేసిన అంశంలో భాగం ఏంటంటే దెయ్యాల గురించిన అవగాహన తప్పకుండా కలిగి ఉండాలి విశ్వాసి. అపవాది తంత్రాలను ఎరగాలి. సువార్త వ్యక్తిని మార్చేది అయినప్పటికీ దెయ్యం సువార్త వినకుండా మానసికంగా వినే పరిస్థితి లేకుండా చేస్తుంది. క్రీస్తు సువార్తను కనపరచు, క్రీస్తు మహిమను కనపరచు, ఈ మాట మనం చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డుతను కలగజేసెను. కాబట్టి సువార్తను చెప్పనివుడు, సువార్తను విననివుడు, సువార్తను అంగీకరించినవుడు. ఇక దెయ్యం లోపడు ఉంటే మనం ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏమి ఎక్కదు. వాళ్ళు చెవులు మూయబడి ఉంటే వాళ్ళ హృదయం మూయబడి ఉంటది, వాళ్ళ కళ్ళు కూడా మూయబడి ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు చేశారు, దయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఆగిపోలేదు, సువార్త చెప్పారు, వాళ్ళకి బోధ చేశారు. కాబట్టి మనం స్వస్థత చేయకుండా వాళ్ళు నమ్మకం కుదరదు. ప్రభు మనకు అధికారం ఇచ్చారు, దాని కొరకు ప్రార్థన చేయాలి. దెయ్యాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం మనకి ఇవ్వబడి అథారిటీని ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రభు అన్నారు అపవాది బలగమంతటి మీద, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చారు. కాబట్టి సంఘముగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విడుదల కలగాల్సిందే. ఆ విడుదల కలగకపోతే ఎప్పటికీ ఆ వ్యక్తిని రక్షణలోకి మనం నడిపించలేము. కాబట్టి ప్రభు ఎట్లాగైతే దెయ్యాన్ని వెళ్ళగొట్టారో శిష్యులు కూడా అధికారం ఇచ్చారు. దాన్ని మనం చూసాం. శిష్యులు కూడా అధికారంతో వెళ్లారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చి దెయ్యాలు మీ నామాన లోబడుతున్నాయని కూడా చెప్పారు. కాబట్టి ప్రభు మనకిచ్చిన అధికారాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలన్న విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన మాట. అయితే చాలా సార్లు చేసే పొరపాటు ఏంటంటే విశ్వాసులు భయపడతారు. ఎవరికైనా దెయ్యం పట్టింది అన్న మాట వినగానే విశ్వాసులు భయపడతారు. మనం భయపడితే ఇక వాళ్ళకి వేరే ఆధారం లేదు, విడిపించే మార్గం లేదు, లోకమంతా దుష్టుల్లో పడి ఉంది. కాబట్టి మనం ప్రభు మనకిచ్చిన అధికారాన్ని బట్టి సంఘముగా నిలబడాలి, ప్రార్థించాలి, దెయ్యం భయపడి వెళ్ళిపోవాలి. మనం భయపడకూడదు. వన్స్ ఎవరిలో నుంచి అయినా సరే దురాత్మ వెళ్ళిపోతే మనం అక్కడతో మన పని అయిపోయింది, దెయ్యం వెళ్ళిపోయింది అని చేతులు దులిపేసుకొని రావడం కాదు. వాడు మరలా వస్తాడు. 7 దయ్యాలు వచ్చి ఆక్యుపై చేస్తాయి. ఇంకా మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుందన్న విషయాలు కూడా చూడగలిగాం. ఎవరైతే అలాగా డెవిల్ పొసెస్డ్ గా ఉన్నారు. సంఘం ప్రార్థన ద్వారా వాళ్ళకి విడుదల వచ్చిన తర్వాత సంఘం స్పెషల్ కేర్ తీసుకోవాలి, వారిని ఎక్కువగా బలపరచాలి, వారిని ఎక్కువగా ఫాలోఅప్ చేయాలి, వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి, వారిని ఎక్కువగా ఫాలోఅప్ చేయాలి. ఈ వర్తమానం చెప్పడానికి ముందే లాస్ట్ వీక్ వర్తమానాన్ని విన్న తర్వాత ఒక ఫ్యామిలీ ఫోన్ చేసింది. ఆల్రెడీ వాళ్ళు ఆ ఇంటికి వెళ్తున్నారట. ఆ సిస్టర్ కి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతిసారి దెయ్యం పోతుంది, మరలా అదే రిపీట్ అవుతుంది. ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినా కింద పడిపోతుంది, దెయ్యం నుంచి విడుదల వస్తుంది, వాక్యం వింటది, మరలా దెయ్యం వచ్చి లోపల కూర్చుంటది. అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం బ్రదర్ అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. సహజంగా నేనేమంటానంటే ఏమాత్రం కూడా భక్తి లేదా దేవునితో సహవాసము, సంఘంతో సహవాసము అకేషనల్ గా చేసేది కాదు. వారానికి ఒక రోజు వెళ్ళి వాక్యం చెప్తే, 6 రోజులు వాళ్ళ ఖాళీగా లోకానుసారంగా ఉంటే, మళ్ళా 7వ రోజు మనం వెళ్తే సరిపోతుంది అన్నది నిజముగా పొరపాటు. కాబట్టి ఇక్కడ దెయ్యం మనిషిలో కూర్చున్న, పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని నింపిన రెండు వాక్యాలు మనకు ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయంటే కంప్లీట్ కంట్రోల్, కంప్లీట్ గా కంట్రోల్లోకి వెళ్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆలయాలన్నమాట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఆయనతో మాట్లాడాలి, ఎప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, ఆయనతో సంబంధం కలిగి ఉండేది ఎప్పుడు? ఆదివారమా? ఒక గంట? కాదు కాదు, అది కంప్లీట్ గా పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉండటం, పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉండటం. అట్లాగే దెయ్యం కంట్రోల్ ఎలా ఉంటుందో కూడా లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. దెయ్యం మనుషులో ఉంటే కంట్రోల్ ఎలా ఉంటుందట? మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలో వాక్యం మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము 9వ వచనం, 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను, మరియు ఆయన నీ పేరు ఏమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఏలై అనగా మేము అనేకులు మనకు చెప్పి, ఈ మనుషుని విడిచిపో. ఎప్పుడు విడిచిపెట్టవా? ఎప్పుడు విడిచిపెట్టవు. ఒకసారి వచ్చి ఆక్యుపై చేస్తే మధ్యలో గ్యాప్ ఇచ్చేది లేదు, మధ్యలో వదిలేది లేదు. కాపురం చేయడమే, నివాసం చేయడమే, వదిలే పని లేదు. వాక్యాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకోవాల్సిన మాట, అకేషనల్ గా ఈరోజు మనం ఎందుకు దేవుని శక్తిని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నామంటే, ఈరోజు ఎందుకు దేవుని మహిమను మనం పూర్తిగా చూడలేకపోతున్నామంటే, మనం ఈ అప్పుడప్పుడు చేసే భక్తి, లేదా వారానికి ఒకరోజు చేసే భక్తి, లేదా ఆదివారం భక్తి, లేదా గుర్తొచ్చినప్పుడు వెళ్లే భక్తి. బైబిల్ అలా మాట్లాడడంలా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ జనరల్ గా పోడు, వెళ్ళాడు అనుకోండి ఏమవుతుంది? 44వ వచనం, శుభ్రంగా తయారైపోయాడు, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి. అలా ఉంటే కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో సాతాను ఒప్పుకోడు. కాబట్టి ఏం చేస్తారట? వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాన్ని వెంట పెట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును, కాపురముంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేది ఎప్పుడూ ఉంటాడు, దురాత్మ మనలోకి వస్తే వాడు ఉండేది ఎప్పుడూ ఉంటాడు. దురాత్మ చేతిలో నుంచి ఎవరినైనా మనం విడిపిస్తే, సంఘానికి ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థిస్తే వెళ్ళిపోతాడు. వన్స్ వాడు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి అలవాటు నేర్పించాలంటే, ఇక పరిశుద్ధాత్మ దేవుని నింపుదల్లో తీసుకురావాలి. వాక్యాన్ని ఏదో కొంచెం చదివించడం కాదు, రెగ్యులర్ యాక్టివిటీ అవ్వాలి. సంఘంతో బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, వాక్యంలో బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రార్థనలో ఇన్వాల్వ్ అవ్వాలి, సహవాసం ఇన్వాల్వ్ అవ్వాలి. గ్యాప్ ఇస్తే వాడు మళ్ళా వచ్చి తోరతాడు, రెండోసారి 7 దయ్యాలు తీసుకుని వస్తాడు. ఇక మనం భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోవడం కల్లారా చూస్తాము. దయచేసి అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. దెయ్యానికి మనిషి కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేడు, చాలా బలంగానే పనిచేస్తాడు. ఈ విషయాలు గత ధ్యానాల్లో చూడగలిగాం. దెయ్యాన్ని వెళ్ళగొట్టడం ప్రభు మనకిచ్చిన అధికారం. సంఘం ప్రార్థన చేస్తే, గద్దిస్తే వెళ్ళిపోతాడు. అయితే నేను ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయింది అని చంకలు గుద్దుకోవడం కాదు. ఎవరిలో అయితే ఆ దురాత్మ ప్రభావాన్ని చూశామో వారి మీద ఎక్కువ కనికరపడాలి, ఎక్కువ శ్రద్ధ వహించాలి, ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను, అలాంటి కేసులు కనబడితే అప్పుడు ప్రార్థన చేస్తాం. రెండోసారి ఆ మనిషి కోసం ఆలోచించడానికి కూడా మనసు ఉండదు. ఎందుకు? బాధితుడు లేదా బాధితురాలు విక్టిము సాతాను చేత పీడింపబడుతున్నారు అన్న కనికరానికి బదులు ఎందుకు వచ్చిన తలనొప్పి, మరలా అయిపోయింది కదా అన్నట్టుగా ఉంటాం. కానీ అయిపోదు, అయిపోదు. క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషెంట్ కి ఎట్లాగైతే ఇంటెన్సివ్ కేర్ కావాలో, అట్లాగే ఎవరైతే వల్నరబుల్ గా ఉన్నారో వాళ్ళ విషయంలో సంఘం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్న విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే ప్రాముఖ్యంగా ఈ రోజు మనం ఈ సిరీస్ లోని ఆలోచించి ఇంకొక మాట ఏంటంటే, దెయ్యం లోకంలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, విగ్రహారాధనలో ఉన్నవారిని, శుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టి పీడిస్తుంది, వాళ్ళ నివాసం ఉంటుంది అంటే మనం ఒప్పుకుంటాం. మనకు తెలుసు, వాక్యంలో ఉంది, పల్లెటూరులో కూడా మనం చూస్తున్నాం, పట్టణాల్లో కూడా ఉంది. పట్టణాల్లో పల్లెటూరు దెయ్యంలా కాకుండా పట్టణాల్లో మోడర్నైజ్డ్ గా ఉంటుంది, చాలా మోడర్నైజ్డ్ గా ఉంటుంది. దాన్ని మనం భవిష్యత్తు ధ్యానాల్లో చూద్దాం. అయితే ప్రశ్న ఏంటంటే, విశ్వాసీలోకి దెయ్యం వస్తుందా? విశ్వాసిని దెయ్యం ఆవహిస్తుందా? విశ్వాసి దెయ్యం చేత పీడించబడతాడా? అది మనం ఆలోచించాల్సిన మరొక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇది మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే చాలా సార్లు ఈ దురాత్మ పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి విశ్వాసులు భయపడతారు. కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాత దెయ్యం వాళ్ళు వదిలేసింది, మమ్మల్ని పట్టుకుంది అన్న ప్రభావం, అలాంటి మాటలు మాట్లాడతారు, భయపడతారు. బైబుల్ అలా మాట్లాడడం అలా, మళ్ళా నేను అంటాను, నీకెందుకు అలాంటి పరిస్థితి ఉందంటే నువ్వు, నీకే స్థిరత్వం లేదు, నువ్వే గోడ మీద పిల్లిలాగా ఉన్నావు, నువ్వే నునివెచ్చని స్థితిలో ఉన్నావు, నీకే అథారిటీ లేదు, నువ్వే పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ లేవు. ఆసక్తి అయితే ఉంది, ఆసక్తి అయితే ఉంది, అంత అన్యోన్యమైన సంబంధం దేవునితో లేదు కాబట్టి భయపడుతున్నావు. కాబట్టి ఎట్టి పరిస్థితులను భయపడకూడదు అన్న మాట చూసాం. భయపడకూడదు అన్న మాట దగ్గర బలంగా ఉండాలి, వాక్యంలోనూ ప్రార్థనలోనూ బలంగా ఉండాలి. ఒంటరిగా వెళ్ళడం కాదు, సంగముగా వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దెయ్యం పోయిన తర్వాత అయిపోయింది లేని చేతులు దొరుకుకోవడం కాదు, కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఈ విషయాలు మనం చూడగలిగాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలా విడుదల పొందిన తర్వాత వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలి, సువార్త అందించాలి, బైబిల్ చదివించాలి, సంఘంతో కలపాలి, మనం వాళ్ళ దగ్గర ఉన్న ఆ విగ్రహాలన్నిటి నుంచి బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత ఆ ఫాలోఅప్ వరకు చాలా ప్రాముఖ్యము అన్న విషయాలు చూసాం. విశ్వాసిని దెయ్యం పట్టుకుంటుందా, విశ్వాసులోకి దెయ్యం ప్రవేశిస్తుందా అన్న ప్రశ్న దగ్గర కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మూల వాక్యం లూకా సువార్త 10:18-19 అథారిటీ ఇచ్చాడు ఆయన మనకి, అథారిటీ ఇచ్చాడు ఆయన మనకి. అథారిటీ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాడు. ఎలాంటి అష్యూరెన్స్ అంటే, ఎంత మాత్రము ఏది మీకెంత మాత్రము హాని చేయదు అన్నాడు ఆయన. ఏది మీకెంత మాత్రము హాని చేయదు ఆ మాట చూస్తున్నాం 19:18. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు అన్నాడు. కాబట్టి వాడు మనలోకి వచ్చి మనలో నివాసం ఉంటాడు అని మాత్రం అనుకోవడానికి ఏ విధంగానూ వీల్లేదు, ఏ విధంగానూ వీల్లేదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ వచనం, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇస్రాయిల్లో శకునం లేదు, ఉండడానికి వీల్లేదు, ఉండడానికి వీల్లేదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఇలా అంటాడు, దేర్ ఈజ్ నో సోర్సరీ అగెనెస్ట్ జాకోబ్, నార్ ఈజ్ దేర్ ఎనీ డివినేషన్ అగెనెస్ట్ ఇజ్రాయెల్. ఎలాంటి సోర్సరీ గాని ఎలాంటి డివినేషన్ గాని దేవుని ప్రజల్లో ఉండదు, ఉండకూడదు, ఉండదు, ఉండకూడదు. అది చీకటి, మన వెలుగు. వాడు ఆ వారందరూ కూడా సాతాను సంబంధులు, మన దేవుని సంబంధులము. పరిశుద్ధాత్మ దేవుడు, దురాత్మ కలిసి ఒక వ్యక్తిలో ఉండరు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని నిలయముగా ఉంటే ఆ వ్యక్తిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దురాత్మ రావడానికి ఏ కొసాన వీల్లేదు. మన కంప్లీట్ గా ఆయన సరెండర్ లో ఉన్నప్పుడు వాడు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేడు, పైగా మనం వాడి మీద ప్రభావం చూపించగలుగుతాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, దేవునికి లోబడి ఉండండి, ఆయన కంట్రోల్లో ఉంటే, ఆయన కంట్రోల్లో ఉంటే, ఆయనకు లోబడి విధేయులుగా ఉంటే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి మనకి ఇవ్వబడ్డ అధికారం, వాడు పారిపోతాడు, వాడికి ఏమాత్ర అధికారం లేదు అన్న మాటలు మనల్ని పురుకొల్పాలి, మనం పురుకొల్పాలి. 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకాధికారిగా చలామణి అవుతున్న సాతాను కంటే గొప్పవాడు గనుక మన దగ్గర వాడు ఓడిపోవాలి. మనం జయ జీవితాన్ని అనుభవిస్తాము, మనం ఓవర్ పవర్ అవుతాము, మనం అథారిటీ ఎగ్జిక్యూట్ చేస్తాం, తప్ప వాడికి మన మీద ఏ కొసాన అధికారం లేదు అన్న గొప్ప భరోసానిచ్చే వాక్యాలు మనకున్నాయి. ఇంకా యోహాను సువార్తలో ఒక మాట చాలా ఆదరణ కలిగిస్తుంది, చాలా ఆదరణ కలిగిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆయనకి గొర్రెలకు ఉన్న అన్యోన్య బంధం, అవి ఆయన స్వరం వింటే ఆయన వాటిని ఎరుగుతాడు, అవి ఆయన వెంబడిస్తున్నాయి. 28, నేను వాటికి నిత్య జీవాన్నిస్తున్నాను. రెండో మాట, అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటి నా చేతిలో నుంచి అపహరింపడు. దొంగ యేసుక్రీస్తు ప్రభు చేతిలో నుంచి దొంగిలించే ప్రసక్తే లేదు. ఆయన చేతిలో ఉన్నాయి గొర్రెలు, ఆయన చేతిలో ఉన్నాయి. ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. 29, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుంచి ఎవడును వాటిని అపహరింపలేడు. సర్వశక్తిమంతుడైన దేవుని చేతిలో నుంచి దొంగిలించే సత్తా వాడికి లేదు. ఆయన చేతిలోంచి దొంగిలించాలట, యేసుక్రీస్తు ప్రభు చేతులను దొంగిలించాలట, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అవి నశింపవు, నిత్య జీవాన్నిస్తున్నాను, వాటిని నిరుగుదును అంటున్నాడు. కాబట్టి మనల్ని తాకినవాడు ఆయన కనుగుడిని తాకినవాడు అంటాడు. అంత ప్రత్యేకమైన శ్రద్ధ తన ప్రజల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు, తన ప్రజల పట్ల దేవుడు కలిగి. ఇది ఇన్ జనరల్ గా ఉన్న వాక్యాలు. కొన్ని స్పెషల్ కండిషన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం అర్థం చేసుకోవటం మన అవగాహనకు అవసరం, మన అవగాహనకు అవసరం. వాటిని కూడా మనం చూడాలి. కాబట్టి మొదటి మాట, విశ్వాసిలోకి దెయ్యం వస్తుందా అంటే, వస్తాడా అంటే రాడు, రావడానికి వీల్లేదు. విశ్వాసికి దేవుడిచ్చిన అధికారం అలాంటిది, అభిషేకం అలాంటిది. ఆ అధికారం, ఆ అభిషేకాన్ని బట్టి వాడు పారిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడు ఊడిపోతాడు అన్న మాటలే లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ సాతాను విశ్వాసి జోలికి రాడు అని కాదు, సాతాను సంఘం జోలికి రాడు అని కాదు, సాతాను సంఘం మీద విశ్వాసి మీద ప్రభావం చూపించడు అని కాదు. పొసెస్ చేయుడు, వాడు మనలోకి వచ్చి నివాసం ఉండడు, వాడు మనల్ని వాడి కంట్రోల్లోకి, లేదంటే వాడు మన హృదయ సింహాసనం మీద రాజుగా కూర్చోలేడు. పొసెషన్ కి అవకాశం లేదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు? ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు? నిజంగా వాడి పనిదే. మతి సువార్త 24వ అధ్యాయం 24 వచనం చదవాలి. మతి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవాలి. వాక్యం అంటుంది, అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డవారిని సహితం మోసపరుచుటకై. ఎవరిని మోసం చేస్తున్నట్లు? ఏర్పరచబడ్డవారిని. ఎవరు వీరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఎట్లా మోసం చేస్తున్నాడు? దెయ్యంలాగా వచ్చి మోసం చేయట్లా. దెయ్యంలాగా వస్తే మనం తెలిసిపోతాడుగా, మనం ఎట్టి పరిస్థితుల్లో లొంగం కదా. కాబట్టి వాడి కన్నింగ్నేషన్ బట్టి, వాడు ఆ కుయుక్తిని బట్టి వాడు ఎట్లా వస్తున్నాడట? క్రీస్తు. ఏ క్రీస్తు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు. పైకి చూస్తే వేషధారణ అంతా మనోలే, దేవుని దాసులు, దేవుని సేవకులు, దేవుని ప్రజలు అన్నట్టుగా కనబడతారు. పైకి గొర్రె చర్మం, లోపల తోడేలు. పైకి ప్రైజ్ లార్డ్ వందనాలు చెప్తారు, లోపల మాత్రం సాతాను పరిచారకులు. కాబట్టి వాడు మోసం చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. అందులో ఎక్కడ దాకా వాడు తెగిస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు నేనే అంటాడు. నేను నీ మేలు కోరే సేవకుణ్ణి, నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే సేవకుణ్ణి అంటాడు. వాడు అబద్ధ ప్రవక్తగా, అబద్ధపు క్రీస్తుగా ఏర్పరచబడ్డ వారిని మోసం చేయడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు. మనలోకి రాడు గాని మనల్ని మోసం చేయడానికి వాడు పొంచి ఉన్నాడు. ఇంకా రాయబడిన మాటలు, అక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే, సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరిచెదురు. అబ్బా, మ్యాజిక్ కూడా చేస్తారట, సంథింగ్ స్పెషల్ లా కనబడతారట. వాళ్ళు ప్రార్థన చేస్తే కింద పడిపోవటం, వాళ్ళు ప్రార్థన చేస్తే ఏదో జరిగినట్టుగా ఫీల్ అవడం, ఉంటేనే ఏం జరగదు. పో జరిగినా మేలు కాదు, అదేం మేలు కాదు. మెజీషియన్ మ్యాజిక్లు చేసినట్టుగా చేస్తారట. చేసే శక్తిని కూడా దేవుడు వాళ్ళకి ఇస్తాడట. ఆ మాటలు కొంచెం మనం ఆలోచించాలి. తెసలోనిక రెండో పత్రికలో ఆయనే అనుమతిస్తున్నాడు అన్న మాట నిజంగా మనల్ని జాగ్రత్త పడాలి. తెసలోనిక రెండో పత్రిక 2వ అధ్యాయము 11-12. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిందు పొందుటకే, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఆయన పర్మిషన్ ఇస్తున్నాడు. మనకి కనీసం శ్రద్ధ లేకపోతే చాలా మంది క్రైస్తవులు, నేను ఆల్రెడీ ఈ సిరీస్లో ఈ మాట చెప్పాను, థియాలజీ దేవుని గురించిన అధ్యయనం చేయటం అందరూ చేస్తారు. డెమనాలజీ దెయ్యాల గురించిన అధ్యయనం ఎవరో చేయరు. దెయ్యాల కోసం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడేవాడి మీద డౌట్, ఏంటి దెయ్యాల కోసం మాట్లాడుతున్నాడు, దేవుడి కోసం కదా మాట్లాడాలని. కానీ ఆధ్యాత్మిక బైబిల్ మాత్రం దెయ్యం కోసం చాలా విషయాలు మాట్లాడుతుంది. అపవాది తంత్రములను ఎరిగిన వారము ఎరగని వారము కాము. ఆయన చాలా సన్నివేశాలు మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ ఈ స్టడీ ప్రారంభించి సంవత్సర కాలం అయింది. సంవత్సరం నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, స్టడీ చేస్తూనే ఉన్నాం, ఇంకా వస్తూనే ఉన్నాయి. చాలా విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కెట్లోకి వెళ్ళి ట్రై చేస్తే బుక్స్ లేవు. దెయ్యం కోసం అధ్యయనం చేద్దాము, దెయ్యం కోసం బైబిల్ ఏం చెప్పింది రాశారంటే అసలు బుక్స్ లేవు. వాడు ఎంత మోసగాడు, ఎంత రహస్యంగా ఉంటాడు, ఎంత రహస్యంగా ఉంటాడు. బైబిల్లో చాలా కంటెంట్ ఉంది వాడి కోసం, కానీ క్రిస్టియన్ లిటరేచర్ లో వాడి కోసం కంటెంట్ లేదు. యూట్యూబ్ లో చాలా వర్తమానాలు ఉన్నాయి, వాడి కోసం మాట్లాడే వాళ్ళు ఒకరు ఇద్దరు. అసలు యూట్యూబ్ లో కనబడనే కనబడు, కనబడనే కనబడు. ఎంతగా మోసంలో సంఘాన్ని కూడా ఉంచడానికి వాడు ప్రయత్నం చేస్తాడో లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకుందా, వాడు మనలోకి రాడు, దెయ్యం విశ్వాసిని పట్టి పీడించదు. కాని దెయ్యం సాతాను అపవాది విశ్వాసిని ఎప్పుడూ మోసం చేయడానికి పొంచి ఉంటాడు. మోసం చేయడం అన్న మాట దగ్గర నీకు బాగా నచ్చిన యేసుక్రీస్తు ప్రభువులాగే వస్తాడు, నీకు బాగా నచ్చిన సేవకుల్లాగే వస్తాడు. అపోజిషన్ పార్టీ లాగా ఉండడు, మనవాడి అన్నట్టుగా ఉంటాడు. నిజంగా మోసపోయేది బయట నుంచి వస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదట, వాళ్ళ క్రైస్తవులేట, క్రైస్తవ సేవకులేట, కానీ దొంగ సేవకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు అన్న మాట దగ్గర ఖచ్చితంగా వాడు దాడి చేస్తాడు. వాడు పందాది, వాడు పనిచేసే పందాది, వాడు పనిచేసే పందాది. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఎందుకు, ఎందుకు మెలకువగా ఉండాలి, ఎందుకు నిబ్బరమైన బుద్ధితో ఉండాలి, ఎందుకు ఉండాలి అంటే, వాడు మోసగాడు, వాడు మోసగాడు, వాడు మోసగాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు దృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి మిగతా వాళ్ళందరూ ఇట్లాగే శోధించబడుతున్నారు. పెద్ద డౌట్లు వస్తాయి వాళ్ళకి, మేము దేవుని బిడ్డలం కదా, మాకు ఏ శ్రమ రాకూడదు కదా, అనుకున్నవన్నీ జరిగిపోవాలి కదా, ఏ కష్టాలు రాకూడదు కదా, ఏ జబ్బులు రాకూడదు కదా. శ్రమలు రాగానే వాళ్ళ విశ్వాసం బలహీన పడతా ఉంటారు. కాబట్టి శ్రమను తీసుకొస్తున్నాడు. లోకముందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి ఆ విశ్వాసముందు స్థిరులై వాని ఎదురించుడి. వాడి పని విశ్వాసిని పడగొట్టడం, చెడగొట్టడం, ప్రలోభ పెట్టడం, మోసం చేయటం, మభ్య పెట్టడం వాడి పనిగా మనం చూస్తున్నాం. మన మీద వాడికి అధికారం లేదు, ప్రభు వాడికి అధికారం ఇవ్వలేదు, ప్రభు వాడికి అధికారం ఇవ్వలేదు, మనకి వాడి మీద అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం ఆ అధికారంలో ఉన్నంతసేపు వాడు ఎంత ట్రై చేసినా వాడు ఏమి చేయలేడు. మనం అధికారాన్ని నిర్లక్ష్యం చేస్తే మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్న హెచ్చరికలు మాత్రం వాక్యంలో చూస్తున్నాం, వాక్యంలో చూస్తున్నాం. తర్వాత సాతాను పొంచి ఉంటాడు, మోసం చేస్తాడన్న మాట మనం చూస్తున్నాం. మన తలంపుల్ని కంట్రోల్ చేయగలడు, మన మనల్ని కంట్రోల్ చేయగలుగుతాడు అన్న మాటలు కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుకితో పాటు నడుస్తా ఉన్న శిష్యుల మీద వాడి ప్రభావం ఉంది, 12 మంది శిష్యుల మీద వాడి ప్రభావం ఉంది. అందరినీ జల్లించడానికి ట్రై చేశాడు. అందులో ఆ పేతురు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు అన్న మాట దగ్గర మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే, 23, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, ఎవరిని, పేతుర్ని. ఎట్లా వచ్చాడు సాతాను? పై వచనాలు ఏం చదువుతామంటే, యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు మనుషు కుమారుడు ఎవడని మనుషులు చెప్పుకుంటున్నారు, జనులు చెప్పుకుంటున్నారు. వాళ్ళ సరిగ్గా అర్థం కాల, మీరేం చెప్పుకుంటున్నారు, పేతురు అని మాట్లాడాడు 16వ వచనంలో, సీమోను పేతురు, మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుడు కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఎంత బాగా చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు, నువ్వు సజీవుడు అయిన దేవుడు కుమారుడైన క్రీస్తువు, ఎంత స్పష్టంగా చెప్పాడు. 17, అందుకు యేసు సీమోను బరియోనా, నువ్వు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి నీకు సంగతి బయలుపరచనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. దేవుడు నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు, దేవుడు నీకు కృపనిచ్చాడు అని చెప్పాడు. కిందకు వచ్చేసరికి సాతానా అంటున్నాడు, సాతానా అంటున్నాడు. సాతాను కూడా ఎంతగా పేతుని కంట్రోల్ చేస్తున్నాడు. కాదు, విశ్వాసి సాతాను చేత కంట్రోల్ చేయబడతాడు అవకాశం ఇస్తే, విశ్వాసి సాతాను చేత మోసగించబడతాడు, విశ్వాసిని సాతాను మోసగించడానికి అన్ని వేషాలు వేస్తాడు. సీమోను పేతురు కూడా ఒకనొక సందర్భంలో మోసపోయాడు. యేసుక్రీస్తు ప్రభు పేతురుని పట్టుకొని సాతానా అని పిలిచాడు. ఇది అర్థం కావాలి. అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు చాలా మంచి విశ్వాసులు. ఎంత మంచి విశ్వాసులు అంటే, సేవ కొరకు ఆస్తులు అమ్మేసి పరిచరికిద్దామనుకున్న తీర్మానం చేసుకున్న చక్కటి దంపతులు, మంచి విశ్వాసులు. కానీ వాళ్ళు ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి, ఆచరణలోకి వచ్చేసరికి తప్పిపోయారు. ఎట్లా తప్పిపోయారు, ఎందుకు తప్పిపోయారు అన్న మాట దగ్గర కొన్ని వాక్యాలు మన ఆలోచింపజేస్తున్నాయి. అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎవరు ప్రేరేపించారు? సాతాను. ఎవరు ప్రేరేపించారు? సాతాను. ఎవరు చెప్పారు దాచుకోమని? సాతాను. ఎవరు మోసం చేశారు? సాతాను. ఎవరిని? చక్కటి విశ్వాసుని పేతురుని. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సాతాను. వాడు లోపడికొచ్చి మనలో ఉండడు, విశ్వాసుల్లో ఉండడు, విశ్వాసుల్లో ఉండడు. మనం నిర్లక్ష్యంగా ఉంటే వాడు బయట నుంచే మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు, మోసం చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. మన తలంపులు, మన ఆలోచనలు కూడా వాడి ప్రభావానికి లోనవుతా ఉంటాయి అన్న విషయాన్ని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనము నిలయాలయము, ఆలయాలము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ ఆలయంలోకి, ఈ విశ్వాసిలోకి, యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం చేత సంపాదించబడ్డ ఈ విశ్వాసిలోకి, ఈ సంఘంలోకి ఆయన ప్రభువుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండాలి. ఆయన కంట్రోల్లో ఉండాలి. ఆయన అధికారంలో ఉండాలి. అలా ఉంటే వాడు బయటే ఉంటాడు, లోపలికి రాడు. మనం విశ్వాసి వైదొలగిపోయినప్పుడు, విశ్వాసి పాపంలో పడ్డప్పుడు, విశ్వాసి మోసంలో పడినప్పుడు, విశ్వాసి ఆ తలంపుల గుండా వెళ్తున్నప్పుడు ఆత్మదేవుడు గద్దిస్తాడు, గైడ్ చేస్తాడు, చూపిస్తాడు. అయినా సరే ఆయన స్వరం వినకుండా వెళ్ళిపోతే, నువ్వు నా స్వరం వినలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆత్మదేవుడు బయటకు వెళ్ళిపోడట. ఆయన దుఃఖిస్తాడు, ఆత్మదేవుణ్ణి దుఃఖిస్తాడు. మనం కీర్తన గ్రంథం 51వ కీర్తన 11వ వచనాన్ని చదివితే, దావీదు చేయరాని ఘోరమైన పాపం చేశాడు. దైవాత్మ పూర్ణుడు దావీదు చేయరాని ఘోరమైన పాపం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వదిలేలా. దావీదు ఎలాంటి అవగాహనతో ప్రార్థన చేస్తున్నాడు? 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుంచి తీసివేయకుము. పరిశుద్ధాత్మ దేవుడు అంత పాపం చేసినా ఆయనలో ఉన్నాడు కాబట్టి ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను చేసిన పాపం దయతో నన్ను నీ ఆత్మకు దూరం చేయొద్దు అంటున్నాడు. అంత ఘోరమైన పాపం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో ఉన్నాడు. కాబట్టి ఆత్మను దుఃఖపరచకండి అన్న మాటలు ఉన్నాయి. ఆయన దుఃఖపడతాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన ఒప్పింప చేస్తాడు, ఆయన వదిలేడు. కానీ ఇస్కరేతు యూదా సన్నివేశాన్ని మనం తీసుకున్నప్పుడు, ఇస్కరేతు యూదా ఏ స్థాయికి వెళ్ళాడంటే, వాస్తవానికి విశ్వాసులోకి రావడానికి వాడికి అధికారం లేదు, కాని కొద్ది మంది పడిపోయినా తిరిగి లావటం, గ్రహించుకోవటం, ఒప్పుకోవటం, తిరిగి స్టార్ట్ అవటం ఆత్మీయ జీవితానికి మంచిది. కానీ పడిపోతున్న స్థితిలో నుంచి తిరిగి లేవకపోతే, మనుషులకు దూరమైపోతే, సంఘానికి దూరమైపోతే, పాపం వెనకాల పాపం చేస్తూ, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ, ఒక్కొక్కడుగు వెనక వేసుకుంటూ వెళ్తే ఎలాంటి స్థాయికి దిగజారుతాము అన్న మాట దగ్గర, ఇక్కడ ఈ ఒక్క సందర్భం దగ్గర సాతాను విశ్వాసుల్లో కూడా వస్తాడా అన్నట్టుగా ఉంటుంది. సాతాను విశ్వాసుల్లో కూడా వస్తాడన్నట్టుగా ఉంటది ఇస్కరీతు యూదా జీవితం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, 2వ వచనాన్ని చదివితే, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరీతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, పేతుని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అననీయ సప్పరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, యూదాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఆలోచన పుట్టించాడు. ఆలోచన తప్పు కాదు, ఆలోచన పాపం కాదు, ఆలోచన రాగానే ఒప్పుకోకపోతే పాపం. నేనెందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను, నాకెందుకు ఇట్లా అని చెడ్డ తలంపు వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభుదే ఒప్పుకోకపోతే అది ఆలోచన, ఆలోచన దురాశ గర్భం ధరించి పాపం కంటుంది, పాపం పరిపక్వమై మరణమును కంటుంది. యూదా, నేను యేసుక్రీస్తు ప్రభుని అప్పచెప్పడం ఏంటి, నేను నా ప్రభుని అమ్ముకోవడం ఏంటి, ఎంత ఘోరంగా నా హృదయం ఎందుకు ఆలోచిస్తా ఉంది అని ప్రభువు చెప్పిన వాడు కాదు, పక్క సహోదరులు చెప్పిన వాడు కాదు, తన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నవాడు కూడా కాదు. దాన్ని అట్లాగే పెంచుకుంటున్నాడు, పెద్ద చేసుకుంటున్నాడు. 13వ అధ్యాయం 27వ వచనంలో ఏం రాయబడిందంటే, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు, బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు. ఎంత పతనావస్థకి ఇది అంటాను, ఒక్కసారి వెలిగించబడ్డ తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, వాక్యాన్ని ఎరిగిన తర్వాత చాలా మంది ఈ మధ్యస్థంగా కొట్టుకులాడుతూ ఉంటారు. లోకము కావాలి, పరలోకం కావాలి, దేవుడు కావాలి, డబ్బు కావాలి, పరిశుద్ధత కావాలి, పాపపు కోరికలు కూడా నెరవేరాలి. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఏ మాత్రం చోటిచ్చినా మోసపోతాం, ఏ మాత్రం చోటిచ్చినా మోసపోతాం. తాను నిలుచుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి. మనకు ప్రభు ఇచ్చిన అమూల్యమైన రక్తం, వెండి బంగారాలు కూడా సరిపోవు మనల్ని విడిపించడానికి. అంతకంటే గొప్పదైన క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. పాపులు, అపవాది సంతానం, చచ్చిన వారు, అలాంటి మనం పరిశుద్ధులమయ్యాం, దేవుని సొత్తయ్యాం, రాజులమయ్యాం, యాజకులమయ్యాం, పరలోకానికి వారసులమయ్యాం, పరిశుద్ధాత్మ దేవునికి నిలయాలమయ్యాం, యేసుక్రీస్తు ప్రభుకు వధువయ్యాం, ఆయనకు శరీరం అయ్యాం. ఈ భాగ్యాన్ని, ఈ ఆధిక్యతను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. లోకంలో ఉన్నాం, లోకస్తుల వలె ఉండకూడదు, లోకంతో జత కట్టకూడదు, లోక స్నేహాన్ని కోరుకోకూడదు, సరదాగా అప్పుడప్పుడు అన్నట్టుగా ఉండకూడదు, ఏ విధముగానూ చోటు ఇవ్వకూడదు. ఇచ్చారా, ఇచ్చారా, మనకి వెంటనే అంత ఘోరమైన స్థితి కనబడదు, కానీ అట్లాగే అవకాశం ఇస్తే యూదాలైపోతారు, యూదాలైపోతారు, అననీయ సత్పేరులైపోతారు. పేతురులో ప్రభావం ఉంది, ప్రభువు గద్దించాడు, పేతురు మార్చుకున్నాడు. ఈవెన్ అననీయ సత్పేరాల దగ్గర కూడా పేతురు మాట్లాడుతున్నాడు, ఇంతకే అమ్మారా, ఎందుకే అమ్మారా, బుకాయించటం, అబద్ధం చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేయడం, దేవుడికి తెలియదు అనుకోవటం, మనుషులతో అబద్ధం అన్నట్టుగా దేవుడితో అబద్ధాలు ఆడడం, నాలుక చివరిన అబద్ధం, వేషధార జీవితం, కప్పుకోవటం, ఒప్పుకోకపోవటం, కప్పుకోవడం, ఒప్పుకోకపోవటం మంచిది కాదు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పడానికి ట్రై చేస్తాను, నీ భక్తి ఎవరినో బాగు చేయడానికి కాదు, నీ విశ్వాసం ఎవరినో బాగు చేయడం కోసం కాదు. బలంగా సువార్త చెప్పి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చేయాలి, అది సెకండరీ, అది సెకండరీ. ముందు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి, నీ భక్తి నిన్ను బలపరచాలి, నిన్ను కాపాడుకోవాలి, నీ ఒళ్ళు తగలబడకుండా, నీ ఆత్మ అగ్నికి ఆహుతి కాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. మనల్ని మనం మోసం చేసుకుంటే ఎట్లా, మనల్ని మనమే మోసం చేసుకుంటే ఎట్లా, మనకు తెలియకుండా పాపాలు జరిగిపోతాయా, మన మనస్సాక్షి తెలియకుండా పాపాలు జరిగిపోతాయా. ప్రార్థనలో కూడా విచిత్రమైన ప్రార్థనలు ఏమైనా చేసి ఉంటే ఏమి, అంత అన్కాన్షియస్గా ఉన్నావా, అంతరంగాన్ని పరీక్ష చేసుకోవడం తెలియదా, ఎలాగున్నామో, ఏది మంచి ఏది చెడో తెలియదా? పావులాంటి వివేకం అన్నాడు కదా, పావురంలాగా పరిశుద్ధత మాత్రమే కాదు, పాములాంటి వివేకం అన్నాడుగా. ఏది దేవుని ఆత్మ ఏది దురాత్మ తెలియదా? ఎవరు దేవుని సంబంధం ఎవరు దేవుని సంబంధంలో తెలియదా? ఏది లోకము ఏది సంగమో తెలియదా? ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు? లౌక్యం, లౌక్యం పరిశుద్ధులకు తగదు, లౌక్యం పరిశుద్ధులకు తగలదు. ఏ ఎండకి ఆ గొడుగు ఓసర వెళ్ళి రంగులు మార్చటం కుదరదు, కుదరదు, మంచిది కాదు. వాడేమి దెయ్యంలాగా వస్తే మనకు అర్థమవుతుంది. మనం దెయ్యంలో రాడు, చాలా డిగ్నిఫైడ్ గా వస్తాడు. హై ప్రొఫైల్ పీపుల్ ఎంత బాగుంటారో, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఎంత మంది ఫాలోవర్స్ ఉంటారో, వాడు పెద్ద పెద్ద వాళ్ళతో మాటలు మాట్లాడిస్తూ ఉంటాడు. ఆ మాటలు తీసుకొచ్చి బైబిల్ దగ్గర పెడితే ఇవన్నీ బైబిల్ వ్యతిరేకమైన మాటలే. అంత పెద్ద ఆయన ఎంత బైబిల్ వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడాడంటే, వాడి సైన్యంలో వాళ్ళందరూ ఉన్నారు. ఎఫ్సిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సాతాను సమూహాన్ని ఎట్లా చూస్తామంటే, లోకనాదులు, లోకనాదులు ప్రధానులు, ఎంత హై ప్రొఫైల్ పీపుల్ వాడు కంట్రోల్లో ఉన్నారో. సినిమా యాక్టర్లు అందరూ అట్లాగే మాట్లాడతారు, క్రికెట్ స్టార్లు అట్లాగే మాట్లాడతారు, ఫిల్మ్ డైరెక్టర్ అట్లాగే మాట్లాడతారు, బిజినెస్ మ్యాన్లు అలాగే మాట్లాడతారు. చాలాసార్లు అనుకుంటాం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏంటి దైవికంగా లేరంటే, ఉండరు, ఉండరు. లోకాధికారి వాడు కదా, లోకాధికారి వాడు కదా, లోకంలో పెద్ద పెద్ద స్థాయిలోకి వచ్చేవారు మాక్సిమం వాడి కంట్రోల్లోనే ఉంటారు, వాడు చెప్పినట్టుగానే చేస్తారు. అలా చేయకపోతే మేము బతకలేమంటారు, అలాగే ఉండాలంటారు. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసులోకి దురాత్మ రావడానికి వీల్లేదు. అలాగని చెప్పి మన జోలికి రాడా అంటే ఖచ్చితంగా వస్తాడు, చచ్చేదాకా వస్తాడు, గెలుగుతూనే ఉంటాడు, దాడి చేస్తూనే ఉంటాడు, మోసం చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తాడు, ప్రలోభాలు తీసుకొస్తాడు. పేతురు మీద, అననీయ సప్పీరా మీద ప్రభావం చూపించినట్టుగా చూపిస్తూనే ఉంటాడు. మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, వాక్యాన్ని వదులుకోకూడదు, సంఘాన్ని వదులుకోకూడదు, ప్రార్థన వదులుకోకూడదు, మనల్ని మనం మోసం చేసుకోకూడదు, మన చేతులు మన ఒళ్ళు మనం కాల్చుకోకూడదు. అది ఇస్కరేతి యూదా జీవితం. తెలీదా తెలుసు, తెలీదా తెలుసు, తెలిసి తెలిసి అవకాశం ఇవ్వడం, తెలిసి తెలిసి అవకాశం ఇవ్వడం, మాటి మాటికి పడిపోవడం, మాటి మాటికి ఆస్కారం ఇవ్వటం. ఇక వచ్చి లోపల కూర్చున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. క్రీస్తునకు 14 కూడా చదవాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నాకు కాలేజీ స్నేహితులండి, నా చిన్ననాటి స్నేహితులండి, మా ఊరోళ్ళండి, పర్లేదు, గౌరవించు, మర్యాద చేయి, రాసుకు పూసుకుని తిరగొద్దు. విశ్వాసకు తగినవి కావు. నీలో ఉన్న వెలుగు వాళ్ళలో ఉన్న చీకటికి పరిష్కారం కావాలి తప్ప ఆ చీకటి నీలో రాకూడదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. వివాహాల దగ్గర చాలా ప్రాముఖ్యంగా, వివాహాల దగ్గర వాళ్ళకున్న ఉద్యోగాన్ని చూసో డబ్బును చూసో విశ్వాసులు అవిశ్వాసులతో పెళ్లి చేసుకుంటే చాలా కేసులు ఏమవుతుందంటే, అవిశ్వాసులు విశ్వాసులుగా మారడానికి బదులు విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోతారు, విశ్వాసులకు అవిశ్వాసులుగా మారిపోతారు. కాబట్టి మనం బయట ఉండి ఏమైనా హెల్ప్ చేయగలం తప్ప మనం బురదలోకి దిగి వాళ్ళని లాగుదామని ట్రై చేయకూడదు, బురదలోకి దిగి లాగుదామని ట్రై చేయకూడదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, ఎట్లా నువ్వు అవకాశం ఇస్తావని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు దురాత్మ కలిసి ఒక ఇంట్లో ఉంటారా? ఉండరు కదా. అయితే పరిశుద్ధాత్మ దేవుడన్నా ఉండాలి, లేదా దెయ్యమన్నా ఉండాలి, ఇద్దరు ఎట్లా కలిసి ఉంటారు? ఉండరు, ఉండరు. భౌతిక నేత్రాలకి ఇద్దరు కలిసి ఉన్నారంటే మాత్రం అర్థం ఏంటంటే ఆయనకి రోషం ఎక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉండడు, ఆయనకు గౌరవం లేనిచోడు ఆయన ఉండడు. 18వ వచనం, మనము జీవముగల దేవుని ఆలయాలమై ఉన్నాం. ఆయన మనలో ఉండాలి, ఆయనకు మనం నిలయాలుగా ఉండాలి. మనలో ఆయన ఉండడం, మనం ఆయనకు ఆలయము అన్న మాట దగ్గర ఇంకేమి రాయబడుతుందంటే నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, నేను వారి దేవుళ్ళై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుంచి బయలుపడలి, ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులరా, మనకి వాగ్దానం ఉన్నవి గనక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుంచి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. మనకున్న ఇవ్వబడ్డ వాగ్దానం ఆధిక్యత అంత గొప్పది, అంత గొప్పది. ఆయన దుఃఖ పెట్టొద్దు, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ స్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సంఘ సహవాసం నిర్లక్ష్యం చేయొద్దు. నేను ప్రాముఖ్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట, దెయ్యం మనలో కాపురం ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో కాపురం ఉంటాడు. కాపురం అన్న మాట దగ్గర ఆదివారం ఒక పూట కాపురం కాదు ఇది. నేను నివసిస్తాను, సంచరిస్తాను, తండ్రినై ఉంటాను, మీరు పిల్లలై ఉంటారు, విడువను, ఎడబాయను, ఎడతెగక కంటిన్యూగా ఎల్లప్పుడూ అనుదినము నిరంతరము అదే దేవునితో కలిసి కొనసాగటం. ఈ అమావాస్యకి పుణ్యానికి భక్తి, ఆదివారం భక్తి, కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే గుర్తుకొచ్చే భక్తి, 6 రోజులు దెయ్యంతో, 1 రోజు దేవుడితో కుదరదు, కుదరదు. అలాంటి స్వభావమే మనం పాపపు జీవితంలో బానిసలుగా ఉంటాం తప్ప లేవడం సాధ్యం కాదు, పడిపోతాం తప్ప గెలవడం సాధ్యం కాదు. నేను ముగిస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. ఎలాంటి పదాలు వాడుతున్నాడో, ఎంత బలమైన పదాలు వాడుతున్నాడో. 18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, ఆత్మ వలన, అండర్లైన్ చేయండి, ప్రతి సమయమునందు, ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన, ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మలకుగా ఉండండి. ఆ పదాలు ఏమైనా అర్థమవుతున్నాయా? ప్రతి సమయమందు పట్టుదలతో విజ్ఞాపన చేయటం, మలకుగా ఉండండి. పైవచనాలన్నీ 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మన మన వస్త్రధారణ ఎలాగుండాలి, మన అలంకరణ ఎలా ఉండాలి, మన సిద్ధపాటు ఎట్లా ఉండాలి అన్న మాటలు మాట్లాడుతూ ప్రతి ఆర్గన్ని కవర్ చేసుకోవాలంటాడు. తలను కవర్ చేసుకోవడానికి శిరస్త్రాణం, కుడి చేతిలో కాత్మకడ్గం, ఎడమ చేతిలో విశ్వాసమనే డాలు, పాదాలకు సమాధాన సువార్త అనే సిద్ధ మనసు జోడు, రొమ్ముకు నీతి అని దట్టి, నడానికి సత్యం అని దట్టి. ఎక్కడుంది అవకాశం? ఎక్కడుంది అవకాశం? అవకాశం ఇవ్వద్దు, ఏ విధముగానూ అవకాశం ఇవ్వద్దు. 10వ వచనం, తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి, ఆయనతో ఉండండి, ఆయనలో నిలిచి ఉండండి, ఆయన చేతిలో ఉండండి. ఆయనతో ఏమాత్రం, ఒక భక్తుడిలా అన్నాడు, నాకు నా దేవుడికి మధ్య ఏది అడ్డరాకుండా చూసుకుంటాను, ఈవెన్ నా భార్య, నా పిల్లలు, డబ్బు, ఉద్యోగం. నా దేవుడికి ఇది నచ్చదు అన్నాడంటే అది ఎలాంటిదైనా సరే ఆయనకు నచ్చింది, నాలో ఉండడానికి వీల్లేదు. నాకు నా దేవుడికి మధ్య గ్యాప్ రావడానికి వీల్లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి వీల్లేదు. అంతగా రిలేషన్ ఉండాలి దేవునితో. దాని కాపురం ఉండటం, నివాసం ఉండటం, చిత్తం చేయటం అనే మాటలు చూస్తున్నాం. కావున ప్రియులారా, ఆయన నిజంగా బైబిల్లో ఆయన తండ్రిగా, మనం పిల్లలుగా, లేకపోతే మాట్లాడితే నీ మాటలు మన కోసం ఎంత పరితపిస్తూ మన కోసం అనుదిన భక్తులకు నడిపించడానికి ఈ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి రోజు ఆయన మనతో మాట్లాడుతూ. ఏం ఆయనకేం పని లేదా? ఇదే పన ఆయనకేం పని లేదా? మనమేనా లోకం? మన కోసం ఇంత ధ్యాస అంటే అవును తండ్రి, మనం అలాగే ఉండాలి, అలాగే ఉండాలి, కాపురం ఉండటం. ఆత్మదేవుడు మనలో నివాసం ఉంటాడు, లేదా దెయ్యం మనుషులో నివాసం ఉంటాడు. విశ్వాసి దెయ్యం నుంచి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఛాన్స్ వద్దు, రాడు, కానీ దూరంగా పోడు, పక్కనే ఉండి ఎప్పుడు ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఛాన్స్ ఇచ్చి మోసం చేస్తూ ఉంటే, మోసపోతా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే ఆయన వదిలేస్తే ఘోర మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డది. మెలకువగా ఉందాం, ప్రార్థనాత్మత ఉందాం, సర్వాంగ కవచం ధరించుకొని ఉందాం, సంఘంతో నిత్యము సహవాసంలో ఉందాం, వాక్యంలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, అన్ని విధాలుగా సిద్ధపాటుతో ఉందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.